ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికి దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో దురవగాహనంగా గంభీరమైన భావాలతోనూ అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశమును కలిగినది భగవద్గీత. దానిని అందరికీ అందజేయాలని, అందరూ దానిలోని పరమార్థాన్ని తత్వాన్ని గ్రహించాలని పరమ ఔదార్యంతో స్వామివారు శ్రీకృష్ణార్జున సంవాదం అని ఓ గ్రంథాన్ని రచించారు. దాన్ని మనం ప్రతిరోజు యథావకాశంగా శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు 15 పూర్తి అయ్యే ఇవాళ 16వ భాగం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. అస్మద్గురుభ్యో నమః. నిన్నటి రోజున స్వామివారిని శిష్యుడు అడిగాడు ప్రశ్న. స్వామి, ఈ కులాల సమస్య ఏమిటి? ఎక్కడి నుంచి ఉన్నాయి? ఎప్పుడు బయలుదేరాయి? దీన్ని ఎవరైనా శాసిస్తారా? వీడి ఈ కులం వాడు, వీడు ఇలాగనే ఉండాలి అని ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? ఈ విషయాలని కొంచెం దయచేసి అనుగ్రహించండి అని అడిగితే దానికి సమాధానం స్వామివారు ప్రారంభిస్తూ ఉన్నారు. 185వ ప్రశ్న ఇది. సమాధానం ప్రారంభిస్తున్నారు. లేదు నాయన, ఎవ్వరు ఇలా ఉండాలి అని శాసించలేదు. ఆచార ప్రభవో ధర్మ అని కదూ వచనం. మన అవసరాలని, ఆసక్తులను అనుసరించి జీవన విధానం ఎప్పటికప్పుడు తప్పనిసరిగా మారిపోతూ ఉంటుంది. వ్యవసాయం చేసేవాడి ఆహార విహారాదులు ఒకలా ఉంటే, రాజ్య పరిపాలన చేసేవారి ఆహార విహారాదులు ఇంకోలా ఉండడం తప్పనిసరి. మరి వారు వీరిని అనుకరించినా, వీరు వారిని అనుకరించినా ఆ వృత్తి నాశనమైపోయి చివరికి సమాజం నష్టపోతుంది. రైలు ఇంజన్లో పనిచేసేవాడు గార్డులా పనిచేస్తాను, అందరం సమానమే కదా అంటే రైలు నడుస్తుందా? అలాగనే చిరకాలం నుంచి స్థిరపడిపోయిన సమాజం చక్కగా నడవడానికి ఉపయోగపడేవి కనుక కులధర్మాలని సనాతనములు అని అన్నారు. అంతే అడియన్. మరి ఇలా ఆలోచిస్తే ఈరోజు సమాజంలో కూడా వర్ణ వ్యవస్థ ఉన్నట్లేదు కదా? అవును, నిజమే ఉన్నది. కానీ ఆనాటి పేర్లు లేకపోవచ్చుగాక. ఈ రోజున అన్ని కొత్త పేర్లున్నాయి. సమాజం నడవాలంటే డివిజన్ ఆఫ్ వర్క్ తప్పనిసరి. ఈనాటి సమాజాన్ని కూడా స్థూలంగా ఇంటెలెక్చువల్, అడ్మినిస్ట్రేటర్, బిజినెస్ కమ్యూనిటీ, ఎంప్లాయీస్ అని మనం విభజిస్తూనే ఉన్నాం కదా. అయితే జనాభా అధికం అవడం వలన వనరులు సరిపోక స్వార్థపరులది పైచేయిగా ఉంటూ విభజనలో స్పష్టమైన సరిహద్దులు కనుమరుగవుతూ ఎంప్లాయీస్గా ఇంటెలెక్చువల్స్, అడ్మినిస్ట్రేటర్స్గా బిజినెస్ కమ్యూనిటీ కలగలిసిపోయి ఇబ్బంది పడుతూ సమర్థింపుకు ఏమీ దొరకక వెనకటి కులధర్మాలని రూపుమాపేం అని గొప్పలు పోతున్నాం. అంతే, కులం అంటే డివిజన్ అని అర్థం. కులధర్మం అంటే ఆ డివిజన్ వారు ఎలా ప్రవర్తిస్తే సమాజ శ్రేయస్సు కలుగుతుందో అది. లాయర్స్ అనే డివిజన్ వారు ఆపరేషన్ చేసినా, డాక్టర్స్ డివిజన్ వారు కోర్టులో వాదించినా ఏమాత్రం ప్రయోజనం ఉంటుందో గ్రహించగలం కదా మనం. లాయర్స్ కులధర్మాలని లాయర్స్ పాటించాలి, డాక్టర్స్ కులధర్మాలని డాక్టర్లు పాటించవలసిందే. ప్రతివారి కులధర్మాలు సనాతనములే, చిరకాలం నుంచి వస్తున్నవే. అర్థమైంది స్వామి. యుద్ధం జరిగితే, యుద్ధంలో కొంతమంది చనిపోతే ఆ చనిపోయిన వారిలో ఏదైనా ఒక ప్రత్యేకమైన డివిజన్ వారు అధిక సంఖ్యాకులుండి ఆ డివిజన్ అదే కులం వంశం నశిస్తే ఇక ఆ ధర్మాలు చెప్పేవారు ఆచరించేవారు ఉండకుండా ఏదో విధంగా ఆచరించినా ఫలితాలు ఉండవు కదా స్వామి. కనుక ఆ పర్టిక్యులర్ వృత్తి లేదా సమాజ సేవ విభాగం నశించిపోతుంది కదా స్వామి. అవునా? నిజమే, బాగానే చెప్తున్నావు నువ్వు కూడా. కులమంతటినీ అధర్మం వ్యాపిస్తుంది అంటే అర్థం అదే. జరగవలసిన విధానంలో పనులు జరగకపోతే రావలసిన ఫలితాలు రావు. జరగవలసిన విధానం ఏదో తెలిసిన వారు నశించిపోయారు, ఇంకేముంది? అంతా నష్టమే కదా. అడిగాను, అది కాదండి, ఇప్పుడు క్షత్రియులు కదా యుద్ధం చేస్తున్నది, కులధర్మాలని అంటూ ఇప్పుడు ఇక్కడ అన్ని కులాల విషయం ఎందుకు ప్రస్తావించారంటారు? చూడండి ఆయన, మరి యుద్ధం వచ్చినప్పుడు సైన్యాన్ని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకుంటారు. మామూలు సమయంలో క్షత్రియులే అధికంగా సైన్యంలో ఉన్నా యుద్ధ సమయం వచ్చేటప్పటికీ రాజ్యంలో ఉండే యువకులందరినీ, అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని దేశభక్తిని ప్రబోధించి మరీ చేర్చుకుంటారు. ఇది సైన్యం యొక్క లక్షణం, సైన్యం పెంచుకునే విధానం. కొన్ని కొన్ని గ్రామాలలో అయితే వృద్ధులు, స్త్రీలు, పసిపిల్లలు తప్ప ఇంకా ఎవ్వరూ మిగలరు. కుమ్మరి, కమ్మరి, చాకలి, రైతు, కూలి, పురోహితులు ఇలా ఏమీ తేడా లేకుండా అందరూ సైన్యంలో చేరిపోతారు. వారి వారి కుటుంబ పోషణ ప్రభుత్వమే చేస్తుంది, మంచి జీతాలు ఇస్తుంది. యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం ఆశ ఒకవైపు, దండిగా నష్టపరిహారం ఇంకోవైపు వస్తాయి. అంచేత చిన్న చిన్న వృత్తుల వారు, వ్యాపారస్తుల వారు కొల్లలు కొల్లలుగా చేరిపోతారు సైన్యంలో. చేరకపోతే బలవంతంగా చేర్చే రాజులు కూడా ఉండేవారు. అందుకే యుద్ధం అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. అడిగేది మరి అలాగనే మరొక విషయం అడిగేది, సైన్యంలో చేరిపోయిన వారిలో ఎక్కువ మంది చనిపోతే వారి కుటుంబాల మాట ఏమిటి? సరే డబ్బులేవో ఇస్తుంది ప్రభుత్వం, పాపం వారి భార్యలు, కుమార్తెలు, పసివారు వీరందరి మాట ఏమిటంటారు? అడిగాను. ఇగో ఇది అర్జునుడు అదే అంటున్నాడు. నువ్వేదైతే అన్నావో అర్జునుడిగో అడుగుతున్నాడు విను. మరి చనిపోయిన వారి కోసం ఏదో ఒకసారి ఏడ్చి వైరాగ్యంలో కొంచెం రోజులున్నా జీవనం గడవాలి కదా, శారీరక వాంఛలు ఉంటాయి కదా. యుద్ధంలో చావగా మిగిలిన పురుషులు వారు ఎవరైనా సరే, ఏ కులం వారైనా సరే, వారేగా మిగిలేది సమాజంలో. స్త్రీల సంఖ్యమో అధికంగా ఉంటుంది, పురుషుల సంఖ్యమో తగ్గిపోతుంది. స్త్రీయా పురుషుడా అనే ఆలోచనే ఉంటుంది తప్ప ఇక వృత్తుల ఆలోచన ఉండదు. కలగలుపు తప్పదు. వంశపారంపర్యంగా వస్తున్న అలవాట్లు, నైపుణ్యం కల్తీ అవ్వక తప్పదిగ. సమాజ సమతుల్యత ఏమవుతుంది? దెబ్బతింటుంది అని అర్జునుడు వివరిస్తున్నాడు చూడు. అధర్మ విభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. హే కృష్ణ, అధర్మ అభిభవాతు అంటే అధర్మం ఆక్రమించడం వలన, అంటే నియమితములైన ధర్మములు పాటించబడే మార్గాలు లేకపోవడం వలన కుల స్త్రియ ప్రదుష్యంతి. కుల స్త్రీలు అంటే ఆయా కులములకు చెందిన స్త్రీలు తప్పనిసరి పరిస్థితులలో శారీరక, మానసిక అవసరాల కారణంగా జీవన భృతి కోసమని సమాజ పరిస్థితుల వలన తమ తమ ధర్మముల నుండి తొలగక తప్పదు, అంటే చెడక తప్పదు. వార్ష్ణేయ అంటే ఓ కృష్ణ, స్త్రీషు దుష్టాసు సతీషు స్త్రీలు చెడగానే వర్ణ సంకర జాయతే. వర్ణ సంకరం అంటే డివిజన్ ఆఫ్ వర్క్లో ఉండవలసినటువంటి సరిహద్దులన్నీ చెరిగిపోవడం తప్పదు. అడిగాను, ఎన్ని నష్టాలు యుద్ధం వలన. అమ్మో, అంతేనా? ఇంకా చెప్తున్నాడు అర్జునుడు విను. మరి సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో క్లేశాం లుప్త పిండోదక క్రియా. ఇలా వర్ణ సంకరం జరిగితే కులజ్ఞానం, కులాన్ని చెడగొట్టిన వారికి. కులస్యచ కులానికి కూడా సంకరః, సంకరం నరకాయైవ అనేక బాధలకే మూలము అవుతుంది. హి అంటే ఇంకా, ఏషాం పితరః వీరి పితృదేవతలు లుప్తపిండోదక క్రియాః, పిండోదక కార్యక్రమాలు లోపించిన వారై పతంతి అధోగతి చెందుతారు, అసమర్థులగిపోతారు. అడియేన్ అడియేన్. ఇక్కడ పిండోదకములు, పితృకార్యములు, పితృదేవతలు అంటే దాసుడికి సరిగ్గా అర్థం కాలేదు, కొంచెం వివరిస్తారా ఈ ప్రాంతంలో? విను. అలాగే మన మనుష్యులలో ఎలా అయితే డివిజన్ ఆఫ్ వర్క్ ఉన్నదో దేవతల్లో కూడా అలాగనే ఉంది. ఒక్కొక్క తెగవారు ఒక్కొక్క డ్యూటీ చేయాలి మరి. అందులో పితృదేవతలు అనేది ఒక తెగ ఉంది. వీరి పని ఏమిటంటే జన్మ నుంచి జన్మకు, అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారే జీవుల వరుస క్రమాలని పర్యవేక్షిస్తూ ఎవరు ఎక్కడ ఉన్నారో మొత్తం వీళ్ళు పెద్ద రికార్డు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వెనకటి జన్మలో వారి సంతానం ఏదైనా ఇస్తే దానిని తరువాత జన్మలో వారికి అందేటట్లుగా కూడా చూస్తారు వీళ్ళు. అడిగేను, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, ఇంకొంచెం వివరిస్తారా? విను. ఇప్పుడు ఎక్స్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు అని అనుకుందాం. వై అనేవాడు ఎక్స్ ఆయన కుమారుడే. ఇప్పుడు ఎక్స్ చనిపోయిన తర్వాత ఇంకో జన్మలో పి అనే వ్యక్తిగానో జంతువుగానో పుట్టాడు అనుకుందాం. మన శాస్త్ర ప్రకారం ఇప్పుడు వై అనేవాడు చనిపోయిన తన తండ్రికి అంటే ఎక్స్కి అందాలని సంకల్పం చెప్పి పితృదేవతలకి కొంచెం అన్నం ముద్ద, కొన్ని నీళ్లు, నువ్వులు వంటివి వాటిని దర్భల మీద మంత్రసహితంగా ఉంచితే పితృదేవతలు వాటిని గ్రహించి పీకి అతడు స్వీకరించే పదార్థంగా మార్చి అందిస్తారు. ప్రతి సంతానం చనిపోయిన తమ పెద్దల గురించి ఇలా అందివ్వాలని మనకి ఒక నియమం ఏర్పరిచారు. ఇలా అందివ్వకపోతే ఆ పెద్దలు నరకంలోకి పోతారని, అంటే అనేక బాధలు పడతారని శాస్త్రం. పితృదేవతలు కూడా తమ డ్యూటీలు నిర్వహించే అవకాశం లేక ఇబ్బంది పడతారు. నరకం అంటే బాధలు అని అర్థం. నరక బాధలు అని అనుకున్నా తప్పులేదు అని అంటూ స్వామివారు 192 ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పారు. తర్వాత 193వ ప్రశ్న రేపటి నుంచి ప్రారంభిద్దాం. ఇంతటి అవగాహన కలిగిస్తున్నటువంటి స్వామివారి దివ్య తిరువడిగళ్ళలోకి మరొక కుమారు దాసోహాలు సమర్పించుకుంటూ అడియేన్ రామానుజదాస కుల